శైలీ రూపానికి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలా, అంతరంగ రూపానికి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలా? ఏది ప్రాముఖ్యమైంది దాన్ని అర్థం చేయించడానికి ప్రభు అన్నాడు, సున్నం కొట్టిన సమాధులు అన్నాడు 27వ వచనంలో. సమాధి పైకి ఎంత అందంగా ఉంటే మాత్రం ఏం ప్రయోజనం? అది సమాధి, సమాధి. సమాధి పైన మీరు ఎంత అందంగా అలంకరించినారా, లోపడు మీద మాత్రం ఆ కుళ్ళిపోయిన శరం కదా. కాబట్టి సజీవులు అయితే లోపల కుళ్ళిపోయి బయటకు అందంగా కనబడితే వాళ్ళు సజీవులు కాదు, మృతులే. అందుకే ఆ ట్రూ క్రిస్టియన్, నిజమైన క్రైస్తవుడు వెలుపలి అలంకరణకి కన్నా ఆంతరంగ పరిశుద్ధతకు మొదటి ప్రాముఖ్యత ఇవ్వాలి. ముందు లోపల శుభ్రం చేయాలని ప్రభు మాట్లాడుతుండగా, మరి ఒకవారు మనం వేటికి ప్రాముఖ్యత ఇస్తున్నాం, వేటికి ప్రాధాన్యత ఇస్తున్నాము అన్నది మనం మన పరీక్ష చేసుకోవటం చాలా అవసరం, చాలా అవసరం అని ప్రభు మాట్లాడుతున్నారు. ఒకవేళ మనం ఆ అంతరంగ పరిశుద్ధతకు ప్రాముఖ్యత ఇవ్వకుండా వెలుపలి శుద్ధికి మాత్రమే ప్రాముఖ్యత, అంటే ఆ చక్కగా తనానికి స్నానం చేస్తాం, ఉతికిన ఇస్త్రీ బస్ లేపుకుంటాం, ఎక్కడ ఒంటి మీద మురికి లేకుండా జాగ్రత్త పడతాము, సరిపోతుందంటే ప్రభు అన్నాడు సున్నం కొట్టిన సమాధి అన్నాడు, సున్నం కొట్టిన సమాధి అన్నాడు. కాబట్టి ఎందుకు ఆయన అంత కఠినంగా మాట్లాడుతున్నాడు, ఎందుకు ప్రభు అలా మాట్లాడుతున్నాడంటే మనం అవకుమారు ఆ దాని యొక్క సీరియస్నెస్ ని మనం పట్టించుకోవడం చాలా అవసరం, దాని సీరియస్నెస్ మనం ఎరగటం ఏదైతే చాలా అవసరం. అంటే ఈ 23వ అధ్యాయంలో ప్రభు మాట్లాడిన మాటల్లో ఆయన 13వ వచనం చూడండి, 13వ వచనం నుంచి ఆయన ప్రతి మాట అయ్యో అంటారు చేశాడు. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, వేషధారి అంటారు 15వ వచనంలో, అయ్యో వేషధారులైన శాస్త్రులారా. తర్వాత 23వ వచనం, అయ్యో వేషధారులైన శాస్త్రులారా. 29, అయ్యో వేషధారులైన శాస్త్రులారా. వేషధారణ, వేషధారణ ఆ హిపోక్రసీ అంటారు, హిపోక్రసీ అంటారు. అది ఎంత మోసం అంటే చూసే వాళ్ళని మధ్య పెడతాం, మనల్ని కూడా మనం మోసం చేసుకుంటాం. నేను బానే ఉన్నానుగా, నేను చేసేదంతా బానే చేస్తున్నానుగా, ఆదివారిని చచ్చుకోవాల్సిన్నానుగా, ఆ దేవునికి కానుకిస్తున్నానుగా. నువ్వు చచ్చుకెళ్తున్నావు, దేవుడు కానుకిస్తున్నావు, పైకి ప్రైజ్ లార్డ్ చెప్తున్నావు, వందనాలు చెప్తున్నావు, రెండు చేతులతో జోడించి దండం పెడుతున్నావు, లేకపోతే వందనాలు చెప్తున్నావు అన్నది దేవుడు అక్కడితో సాటిస్ఫై అయిపోతున్నాడంటే అది మనం మనం మోసం చేసుకోవడమే, మనం మనం మోసం చేసుకోవడమే. కాబట్టి ప్రభు ఏం ఆశిస్తున్నాడు, ముందు ఏ విషయాల్లో మనం జాగ్రత్తంటే ముందు లోపల శుభ్రం చేసుకోవాలి అన్నాడు. ముందు వెలుపల కాదు, ముందు లోపలే, తర్వాత వెలుపల. ముందు అంతరంగ పరిశుద్ధత, తర్వాత అవెలుపల పరిశుద్ధత అని ప్రభు తన వాక్యం ద్వారా మాట్లాడుతున్నారు. హెబ్రి పత్రిక 4వ అధ్యాయం 13వ వచనాన్ని మనం చదివితే, హెబ్రి పత్రిక 4వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చదివితే, ఆయన దృష్టికి కనబడని ఆ సృష్టిము ఏమీ లేదు. మనం ఎవరికి లెక్క ఒప్పచెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కనులకు సమస్తము మరువు లేక తేటగా ఉన్నది అన్నాడు. ఈ మాట అనడానికి ముందు 12వ వచనంలో ప్రభు ఏమన్నాడు, ఎందుకనగా దేవుని వాక్యం సజీవము, బలము గలదై, రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటను అడిగా ఉండి, ప్రాణాత్మలను కీళ్లను మూడిదును విభజించినంత మట్టుకు దూరుచు, హృదయము యొక్క తలంతులను ఆలోచనను శోధించుచున్నది అన్నాడు. దేవుడు తన వాక్యాన్ని జీవితించాడు. ఇంట్లో ద్వారబంధం బయట గాడ్ ఈజ్ హెడ్ ఆఫ్ దిస్ ఫ్యామిలీ, జీసస్ ఈజ్ ద హెడ్ ఆఫ్ దిస్ ఫ్యామిలీ అని బయటైతే చక్కగా అందంగా మనం పెట్టుకుంటాం, లోపలికి రాగానే బాబుకి వాక్యాలు కనిపిస్తాయి, ఆ టేబుల్ మీద బైబిల్ కనిపిస్తుంది, అది సరిపోతుందా? అది అవసరం కాదు అని చెప్పడం కాదు, కానీ అది వేషధారణ అయితే ఏం ప్రయోజనం? ఏ వచ్చేవాళ్ళు చూసి మన భక్తి పనులము, మన క్రైస్తవము, మన దైవభక్తి కలిగిన వారు, మీ కుటుంబం క్రైస్తవ కుటుంబం అనుకుంటే సరిపోతుంది అన్నట్టుగా మనం పెట్టుకుంటే ఎవరికి ప్రయోజనం? దేవుని వాక్యం అంటుంది, దేవుని వాక్యం వెలుపల శుద్ధి చేసేది కాదు, అది లోపలకు దూరేది. ఎంత లోపలికి అంటే ఎంత ఇంటర్సెక్షన్ అంటే మానవ కంటి కనిపించని కలంకులను, ఊహలను అది టెస్ట్ చేస్తుందట. అందుకే దేవుని వాక్యము మనం చదివితే తప్పకుండా మన అంతరంగ స్వభావం మనకు అర్థమవుతాం. దేవుని వాక్యాన్ని అర్థంతో పోల్చాడు. అర్థం ఎలాగైతే ఉన్నది ఉన్నట్టుగా కుట్టుచ్చినట్టుగా చూపిస్తాడో అందులో మోసం ఏమి లేదు. కేవలం మోసం చేస్తాడు. మనం అందంగా లేకపోయినా బ్యూటీ ఆప్షన్ అప్లై చేయగానే మన కొంచెం ఆ పౌడర్ అద్ది రంగు అద్ది చాలా చక్కగా చూపిస్తాడు. అది మోసం. అర్థం మోసం లేదు, పెళ్ళదన్నట్టుగా చూపిస్తాడు. దేవుని వాక్యము అర్థం వలె ప్రతిబింబింప చేసేది దేవుని వాక్యము అంతరంగాన్ని శోధించేది. కనుక నిమిషాల సమయంలో దేవుడు దేన్ని మెచ్చుతున్నాడంటే మొదట లోపల శుభ్రం చేయాలి. మొదట లోపల శుభ్రం చేయాలి. శుభ్రత, పరిశుభ్రత, ఆ శుద్ధి మనం బాగా ఎరిగిన వారు లావుగానే బ్రష్ చేసుకోవాలి. రోజుకి 2 పూట్ల స్నానం చేయాలి. ఉతికిన బట్టలు కట్టుకోవాలి. ఎక్కడ ముఖం మీద ఒక పింపులు కాని మచ్చ కాని ఎక్కడ ఏది కనిపించకుండా జాగ్రత్తపడాలి. దానికోసం ఫేషియల్స్, స్క్రబ్స్ ఏమైనా వాడాలి. జాగ్రత్తగా అందంగా చక్కగా ఉండాలి. అవును, మనుషులు పై రూపం చూస్తారు. కనుక మనుషులకి మనం చక్కగా కనిపించాలంటే ఆ పై రూపం విషయంలో శ్రద్ధ తీసుకోవాలి. అయితే ప్రభువుకి సరిగ్గా కనిపించాలంటే 13వ వచనంలో ఆయన దృష్టికి కనబడిన సృష్టి ఏదీ లేదు. దేవుని కనులకు సమస్త మరుగు లేక తేటగా కనబడుతుంది. ఆయన అంతరంగాన్ని చూసేది, ఆయన వాక్యము అంతరంగాన్ని పరిశోధించేది. కనుక పిల్లరా, దేవుని సన్నిధులకు వచ్చిన మనం దేవుని కంటికి మనం ఎలా కనబడతాం? శరీరాల సమయంలో ప్రభు నిన్ను చూసి నన్ను చూసి వేషధారి అంటాడా? ఒకవేళ అంటే ఆ ముందు అయ్యో అన్నాడు. ఎవరిని మోసం చేస్తున్నావు? ఎంత మోసపోతున్నావు? నీ వేషధారణ నన్ను మోసం చేయలేదు, మనుషులు మోసం చేస్తుందేమో. దయచేసి దయచేసి మొదటిగా అంతరంగాన్ని శుద్ధం చేసుకోవాలని ప్రభు మాట్లాడుతున్నారు. అందుకే దేవుని పేరుల్లో ఆయన మనం ఒకేరు తామసమైన పేరు మనం చదివితే ఆది సంఘం 16వ అధ్యాయము 13వ వచనంలో దేవునికి ఇచ్చిన ఆయన గుణగణాలకు ఇచ్చిన ఒక మాట. ఆది కాండము 16వ అధ్యాయము 13వ వచనంలో అక్కడ అక్కడ ఫాదర్ మాట్లాడుతున్నమాట. అది చూచిచున్న దేవుడెవరు? నీవే అని పేరు తనతో మాట్లాడిన యెహోవాకు పెట్టను. చూచిచున్న దేవుడు ఆయన పేరు ఎల్రోయ్. ఆయన పేరు ఎల్రోయ్, చూస్తున్న దేవుడు. ఆయన చూసే దేవుడు. ఏం చూసే దేవుడు? నీ కష్టాలు, నీ బాధలు, నీ ఇబ్బందులు, నీ అవసరతల్లో ఆయన చూసి నీ అవసరతని, నీ అక్కడ ఇబ్బందులు తీర్చే దేవుడు అని మాత్రం అనుకుంటున్నావా? ఆయన అంతరంగాన్ని చూసే దేవుడు, ఆయన నడకను చూసే దేవుడు, ఆయన్ని తడకను చూసే దేవుడు. 139వ కీర్తన మనం చదివితే దేవుడు నా పర్సనల్ విషయాలు ఇన్వాల్వ్ అవుతాడు. అవును, నా పర్సనల్ విషయాల్లో మీరు జోక్యం చేసుకోవద్దు అనడానికి ఆయన దగ్గర మాట కుదరదు. నీ మీద సర్వాధికారి అయినా, నీ మీద సర్వాధికారి అయినా నాకు ఇది నచ్చలేదు అని ఆయన ఉదయకాల సమయంలో మన అంతరంగ స్వభావం కొరకు మాట్లాడుతున్నాడు. ఆయన చూసే దేవుడు. ఒకసారి 139వ కీర్తనలోనే ఒక మాట మనం చదివితే 139వ కీర్తన 16వ వచనంలో నేను పెండమ్మై ఉండగా నీ కనులు నన్ను చూచాను. ఆయన చూసే దేవుడు అవును, నీ క్షేమం కొరకు తల్లి కడుపులో నువ్వు నేను రూపం దాల్చడం కొరకు, సజీవులుగా భూమి మీదకి రావడం కొరకు, అవయవాలన్నీ సక్రమంగా ఎదగడం కొరకు, ఆ అమ్మ కడుపులో ఉన్న మనము ఆ బయటికి రావడం కొరకు ఆయన చూశాడు, ఆయన భద్రపరిచాడు, ఆయన సంరక్షించాడు అన్న మాటలు మనకి ఆదరణ కలిగిస్తాయి. వాటిని బట్టి మనం ఎంతో సంతోషిస్తాం. అయితే ఆయన నేను కొరకు మాత్రమే చూసే దేవుడు కాదు, ఆయన నన్ను చూసే దేవుడు, నన్ను చూస్తున్నాడు, నా అవసరం ఎదిగే దేవుడు, నా కష్టాలు చూస్తున్నాడు, నా బాధలు చూస్తున్నాడు, నా సహాయం చేసే దేవుడు అంటున్నావు బాగుంది. అయితే ఆయన విషయం చూస్తున్నాడు 139వ కీర్తనలో ప్రారంభ విషయాలు మనం చూస్తే, ఏదోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకుని ఉన్నావు. చూసే దేవుడు, పరిశోధించే దేవుడు, కేవలం చూసి తెలిసే దేవుడు కాదు, పరీక్షగా చూసే దేవుడు. ఏం చేస్తున్నాడు, నేను కూర్చుండుట నేను లేచిట నీ తెలియను, నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనసు గ్రహించుచున్నావు, నా నడకను నా పలకను నువ్వు పరిశీలన చేసి ఉన్నావు, నా చర్యలన్నిటినీ నువ్వు బాగుగా తెలుసుకుని ఉన్నావు. ఏవోవా మాట నా నాలుకకు రాకముంటే అది నీకు పూర్తిగా తెలిసినది, వెనుకను ముందును నీవు నన్ను ఆవరించున్నావు, నీ చెయ్యి నా మీద ఉంచి ఉన్నావు. ఇది తెలివి నాకు మించినది, అది అగోచరము, అది నాకు అందదు అన్నాడు. 23వ చూడండి, 23వ చూడండి, దేవా నన్ను పరిశోధించి నా హృదయము తెలుసుకునము, నన్ను పరీక్షించి నా ఆలోచన తెలుసుకునము, నీకు ఆయాసకరమైన మార్గము నా ఎన్నదేము చూడుము, నిత్య మార్గమున నన్ను నడిపించుము. చూడరా దేవుడు నన్ను సంరక్షిస్తాడు, దేవుడు నన్ను భద్రపరుస్తాడు. యెహోవా నా ఉపకారి, యెహోవా నా సహకారి, ఆయన నా ప్రతి ఔషధి తీర్చేవాడు, ఆయన నాకు ఇచ్చేవాడు, నేను దయచేసే దేవుడు అని మాత్రమే మనం అనుకుంటున్నాం. గాని ఎల్రోయిట్ చూసే దేవుడు, నీ అంతరంగాన్ని చూసే దేవుడు. మనం ఆయన సన్నిధిలో వేషధారులుగా ఐరోపు మాత్రమే బాగుంది అనుకుంటే చాలా పొరపాటు. ఆయన హృదయ సింహాసనం మీద కూర్చొని ఇష్టపడుతున్నాడు, ఆయన మీ అంతరంగాన్ని కోరుతున్నాడు. అయ్యో శాస్త్రులారా, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, అయ్యో బుద్ధి పరిచయుడా అని ఎందుకైనా అలాగే అంటున్నాడు. ఏమనుకుంటున్నాను, మీ అంతరంగం మీ వేలిపటి అలంకరణ కన్నా, మీ బాహ్య స్వరూపం కన్నా మీ హృదయ స్వరూపం, మీ హృదయ స్వరూపం నాకు ప్రాముఖ్యం. వాటిని మేము చూస్తున్నాం. మొదట మొదట మీ హృదయాన్ని శుద్ధి చేసుకో. అందుకే దావీదు చేసినట్లుగా, శకునకారుడు చేసినట్లుగా మనం చేయాల్సిన ప్రార్థన, మనం కలిగి ఉండాల్సిన అవగాహన, ఆయన నన్ను చూస్తున్నది ఏడు. అందుకే పాపాలు ఎలా చేస్తాం, మూడో కన్ను చూడకుండా, ఎవరూ లేకుండా, ఏకాంతంగా ఉన్నప్పుడు మన పర్సనల్, అందుకే ఫోన్ లో ప్రతి దానికి లాక్, వాట్సాప్ ఒక లాక్, ఆ తర్వాత మెసేజెస్ ఒక లాక్, ప్రతి దానికి మొబైల్ ఫోన్ ఒక లాక్. మన ఒక సహోదరు అంటుంది, అమ్మకి ఫోటో ఎట్లా వచ్చింది, మీ భర్త ఏ అమ్మాయితో ఉన్నది అంటే ఆయన అసలు ప్రతిదీ లాక్లో పెట్టుకుంటాడన్న. మరి ఎలా తీసామంటే పడుకున్నప్పుడు అదే తీసుకొచ్చి ఆ కెమెరా మీద పెట్టాను. మనకి ఇప్పుడు ఆ ఫింగర్ లాక్ తీస్తూ ఉంది కదా, ఆ ఫింగర్ లాక్ ఆయన పడుకున్నప్పుడు ఆ లాక్ ఆయన ఆయన వేలుతో అవుతుంది అయితే తప్ప ఫోన్ అవుతుంది కాదు. ఎలాంటి విషయాలు మేము దాచి పెట్టుకుంటున్నాము, ఎలాంటి విషయాలు మనం దాచి పెట్టుకుంటున్నాము, ఎలాంటి విషయాలు మనం మెయింటైన్ చేస్తున్నాము, ఎవరికి తెలియదా, భార్య తెలియకపోవచ్చు, అమ్మకి తెలియకపోవచ్చు, నాన్నకి తెలియకపోవచ్చు, ఎవరికి తెలియదని మనం అనుకుంటున్నాం. కానీ దేవుడు ఆయన చూస్తున్న దేవుడు. కొద్దిపరు భార్య ఏ చేసుకొని ఈ గదిలో ఎవరు ఉన్నారు, నువ్వు నీళ్ళు తప్ప ఎవరో లేరు కదా అన్నప్పుడు ఏమన్నదైనా చూసి ఏం మాట్లాడాడు? అమ్మ ఎవరు చూస్తలేదా, నొప్పించుతాను నొప్పించుతాను, ఎవరు చూస్తలేదు అనుకుంటున్నావు, కానీ నా దేవుడు చూసే దేవుడు, నా నడకలు ఎరిగిన దేవుడు, నా పడకలు ఎరిగిన దేవుడు, నా అంతరంగ విషయాలు ఎరిగిన దేవుడు, నా ఏకాంతంలో నాతో పాటు కూడా ఉన్న దేవుడు, ఏకాంతంలో నాతో పాటు కూడా ఉన్న దేవుడు, నన్ను చూస్తున్న దేవుడు. ఆ దృష్టికి నేను ఎంత ఘోరమైన దుష్కారం చేసి పాపం కట్టుకున్నాను. ఆది కాలము సీటిలో వచ్చాను యూసేఫ్ మాటలు నాకు చేస్తున్నా. ఆయన చూస్తున్న దేవుడు దయచేసి దయచేసి సీడి కాల సమయంలో ప్రభు మనం చూస్తూ ఉండగా మనం ఎలా కనిపిస్తున్నాం, ఎలా కనిపిస్తున్నాం, నా యందు నీకు ఆయాసకరమైనది ఏదైనా ఉన్నదేమో, నా యందు నీకు ఆయాసకరమైనది ఏదైనా ఉన్నదేమో చూడు ప్రభు అని అని ప్రార్థన చేయగలిగిన నెట్లో మనం ఉన్నావా? దేవా నా హృదయాన్ని పరీక్షించు, నన్ను పరీక్షించి నా ఆలోచన తెలుసుకో, నేను నీ విషయాల్లో మాత్రం నేను నీ దగ్గర యథార్థంగా కనిపించాలి అని అడిగేవారిగానే మనం ఉన్నామా అని ప్రభు ఉదయకాలం మనతో మాట్లాడుతూ ఉన్నారు. అందుకే కుమార మొదటి తిమోతి పత్రికలో ఒక మాట ఇలా రాయబడింది. మొదటి తిమోతి పత్రిక 2వ అధ్యాయం, మొదటి తిమోతి పత్రిక 2వ అధ్యాయము 9-10 వచనాల్లో ఆ సోదరుల కొరకు ప్రభు మాట్లాడుతున్నమాట. 2వ అధ్యాయం 9-10, మరియు స్త్రీలు అనుకోయు సత్తబుద్ధి గలవారే ఉండి తగుమాత్రకు వస్త్రము చేతనే గాని జడ్వతోనేనను బంగారముతోనేనను నిత్యములతోనేను నిధులు వెలగల వస్త్రముతోనేను అలంకరించుకొనక దైవ భక్తి గలవారు చెప్పుకుని స్త్రీలకు తగినట్లుగా సక్రియల చేత తమ్మును తాము అలంకరించుకొనవలను. అలంకరణ, ఏ అలంకరణ, ఏ అలంకరణ ఆయన ఆశిస్తున్న అలంకరణ, వేలిపల్లి అలంకరణ, అంతరంగ అలంకరణ, దేహ అలంకరణ సరిపోతుందా, హృదయ అలంకరణ ఆశిస్తున్నాడంటే అవును, హృదయ అలంకరణే ఆయన ఆశిస్తున్నాడు. ఎందుకు స్త్రీలకి అంత ఎక్కువగా ఈ వస్త్రాల మీద మనసు ఉంటుందంటే, అవును కనిపించాలని ఆశ, భర్తకి బాగా కనిపించాలి, సమాజంలో బాగా కనిపించాలి, రిచ్ కనిపించాలి, రిచ్ గా కనిపించాలి, ఫ్రెష్ గా కనిపించాలి, మంచిదే. అయితే ప్రభు అంటున్నాడు, నేను చేసే అలంకరణ నీ బాహ్య అలంకరణ కాదు, దైవ భక్తి గల వారు మనం చెప్పుకొని స్త్రీలకు తగినట్లుగా సక్రియ శాఖ అలంకరించుకోవాలి. వెలగిన వస్త్రాలు, ముత్యాలు, బంగారం, జడలు అవి నన్ను ఇంప్రెస్ చేయలేదు, నీ క్రియలే నన్ను ఇంప్రెస్ చేస్తే, నీ క్రియల్ని బట్టి నేను ఆనందించే దేవుణ్ణి. అందుకే 15వ వచనంలో అన్నాడు, ఆయనను వారు స్వస్థ బుద్ధి కలిగి, ఏం కావాలట, స్వస్థ బుద్ధి కలిగి విశ్వాస ప్రేమ పరిశుద్ధతలు ఎందు నిలకడగా ఉంది ఎలా శుద్ధి ప్రసూతి ద్వారా ఆమె రక్షించబడిని అన్నారు. స్వస్థ బుద్ధి నాకు కావాల్సింది, వెలిపతే అలంకరణ కాదు అనుకోవటం మాట్లాడుతున్నారు. కనుక చూసే దేవుడు, అంతరంగాన్ని చూసే దేవుడు, నడకను పడకను చూసే దేవుడు, హృదయ రహస్యాన్ని చూసే దేవుడు ఆశిస్తున్నాడు. అలాగున్నా పర్ల ఒకప్పుడు మనం జీవితంలో దేవుని వద్దకు రావడానికి ముందు జీవులేని వాటిలో దేవుడు ఉన్నాడు అనుకున్నప్పుడు ఎలా పడితే అలా ఇన్నా ఏ నిజంగా నేను చెప్పగలను, నేను చేసిన ప్రార్థనలు ఆ రాశి విగ్రహాల ముందు నలుగురు నేను చేసిన ప్రార్థనలు, నేను ఆ ఆశించిన ఆ శబ్దం నాకు కావాలి, అది నాకు ఇవ్వాలి, అందుకోసం వచ్చాను. పరిశుద్ధ దేవుడు అలాగా ఎలా పడితే అలా కోరుకుంటే వాటిని అనుగ్రహించువాడా, వాటిని అనుగ్రహించువాడా అంత మాత్రము కాదని సోవేక లేఖనాలు మనకి జ్ఞాపకం చేస్తున్నాయి. తెలుగు ద్వారా మనం రాశిధారిగా ఆయన సన్నిధిలో కనబడతామేమో, మనం మొదటిగా శుద్ధి చేసుకోవాల్సింది హృదయం అన్న విషయాన్ని మర్చిపోయి వెలుపతి అలంకరణ పేరు మనం ప్రాముఖ్యతనిస్తున్నామేమో. ఈ మధ్య ఇల్లు కట్టుకుని కలగాసుకుంటే చాలు అన్న పరిస్థితులు పోయి ఇప్పుడు ఎలా ఉండాలట, ఎలివేషన్ బాగుండాలి, ఎలివేషన్ బాగుండాలి. పైప్ చూసే వాళ్ళందరూ ఇల్లు ఎలా కనిపించాలి, అబ్బా బలేటిల్లు కట్టాడు, మంచి ఇల్లు కట్టాడు, ఎంత చక్కటి ఇల్లు కట్టాడు, ఎంత బాగుందో అని చెప్పి నలుగురికి కనిపించాలి, నలుగురికి కనిపించాలి. అందుకే ఆ రెన్యువేషన్ కూడా ఎంత ఖర్చు పెడుతున్నారు కదా. అవును నలుగురు చూడని నాశపడుతున్నారుగా, నలుగురు చూడని నాశపడుతున్నారుగా. మనిషిని మరి దేవుడు చూడాలి అంటే ఆయన ఏమాశిస్తున్నాడు, ఏమిటి వాటిని ఆయన చూడని తెచ్చుకొడుతున్నాడా, అంతరంగాన్ని ఆయన చూడని తెచ్చుకొడుతున్నాడా. అంతరంగాన్ని చూసే దేవుడు, అంతరంగాన్ని పరిశోధించే దేవుడు నిన్ను నన్ను చూస్తున్నప్పుడు ఆయనకి ఎలా కనబడుతున్నాం, ఆయనకి ఎలా కనబడుతున్నాం. ఏడు గ్రంథము 34వ అధ్యాయం ఇరవై ఒకటవ వచనాన్ని మనం చదివితే ఆయన దృష్టి నడిన మార్గముల మీద ఉంచబడినది, ఆయన వారి నడకలన్నీ కనిపెట్టి చూచుచున్నారు. ఆయన నడకలు కనిపెట్టే దేవుడు, ఆయన మార్గాల మీద ఆ కను దృష్టి పెట్టిన దేవుడు. మనం ఎలా కనబడుతున్నాం ఆయన దృష్టికి అన్నదే చాలా సామెతలు. సామెతల గ్రంథం 15వ అధ్యాయము 11వ వచనాన్ని మనం చదివితే, పాతాలమును అగాధ కోపమును యెహోవాకు కనబడుచున్నది నరుల హృదయములు మరికేటగా ఆయనకు కనబడును కదా. అగాధాన్ని చూసే దేవుడు, పాతాళాన్ని చూసే దేవుడు. అలాంటి దేవుడు మరినిత్యముగా నరుని హృదయాన్ని చూసే దేవుడు కదా అని దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. దయచేసి అర్థం చేసుకుందాం, ఆయన ఏం ఆశిస్తున్నాడు, ఆయన ఏం కోరుకుంటున్నాడు, దేవుడు ఆశించేది ఏంటి, ఆయన దృష్టికి మనం ఎలా కనబడుతున్నాం అన్నది చాలా ప్రాముఖ్యమైన మాట. ఆయన ఏం ఆశిస్తున్నాడు అంటే మొదట లోపల శుద్ధం చేస్తుంది, అని కానీ ప్రభు మాట్లాడుతూ ఉండగా మరి అంతరంగంలో ఎలా ఉన్నావు, వెలుపట ఎలా ఉన్నావు అన్న దానికన్నా అంతరంగానికి ఎక్కువ ప్రాముఖ్యతను ఇవ్వాలని ప్రభు ఆశిస్తూ ఉండగా మనం అంతరంగంలో మనం పరిశుద్ధి చేసుకోవటము, మనం ఆయన సన్నిధిలో పరిశుద్ధులుగా కనబడము, చక్కల చేత మన మనము అలంకరించుకోవటము దావిది చేసినట్లుగా దేవా నాంతరాన్ని అని పరిశోధించి దేవా నీకు ఆయాసకరణ వేదంగా ఉంటే నాతో మాట్లాడు. అందుకే ఉదయకాలం మనం ప్రార్థన కూర్చున్న ప్రార్థన చుట్టూ వచ్చిన ప్రభు ఇదాశ అనిపిస్తున్నాడు నాతో మాట్లాడి, నాతో మాట్లాడంటే కేవలం నన్ను కంఫర్ట్ చేయను, నన్ను ఆదరించి బలపరిచేనే కాదు, నేను నీకు ఎలా ఉందని ఆశపడుతున్నా, నా నుంచి నువ్వేం కోరుకుంటున్నావు, ఆ కొత్త బట్టలు వేసుకుని ఏమండి ఎలా ఉన్నాను, కొత్త బట్టలు వేసుకుని ఈ డ్రెస్ ఎలా ఉంది, బాగుందా బాగుందా బాగుందంటే అలా చెప్తే దేవుడి దగ్గర కొద్దిగానే వచ్చినా ఎప్పుడు వచ్చినా ఎలా కనబడుతున్నాను, మీకు బాగున్నానా, లేదు నేను పలానా విషయం బాగాలేదు, మీకు మీకు బాగుపడితే మార్చేసుకుంటా, మీకు బాగుపడితే మార్చేసుకుంటా, ఖచ్చితంగా నచ్చలేదు ఎలా ఉన్నాను, నన్ను చూడండి, నన్ను చూసి పరిస్థితి చెప్పండి. ప్రభు దగ్గర మనం అడగాల్సినది ఎలా ఉన్నాను ద్వారా, నా అంతరంగం ఎలా ఉండలేదు, నీ సన్నిధిలో నేను ఎలా కనబడుతున్నాను, నేను ఎలా ఉన్నాను, ఒకసారి నన్ను చూసి నన్ను పరీక్ష చేయండి. కొన్ని మనం అడగాల్సింది మా నీకు ఆయాసకరమైనది ఏదైనా ఉంటే ఏం చేయాలంటే కత్తిరించి చూసి తెల్లగించి నా వల్ల అయితే కాదు కొన్ని విషయాలు పెట్టడం, నువ్వు కాల్చి నువ్వు మరిచి ఆపరేషన్. అందుకే ఈ వ్యాధులు బాధలు కష్టాలు ఆపరేషన్ అన్నమాట. ఆ వ్యాధులు బాధల కష్టాల్లో అప్పుడు కాని మనం తీర్మానం చేసుకోవాలి, నేను ఇది మానేస్తాను, నాకు బుద్ధి వచ్చింది, నాకు అప్పుడు నాకు అర్థమైంది, నా లోపాలు నాకు అర్థమయ్యే ఇది మొదలుగా నీకు చేయను. అంటే ఆ ఆపరేషన్ జరిగితే తప్ప మనం ఇచ్చిపోతాం. ఆయన బలవంతంగా ఆపరేషన్ చేసైనా సరే మనం పరిశుద్ధులుగా మార్చడానికి ఇచ్చిపోతున్నాడు. అంత అవసరం లేదు ప్రభువా, నువ్వు కట్టు పెట్టుకుని ఆపరేషన్ చేసేందుకు ఛాన్స్ ఎందుకు ఇస్తాను, నేనే మానేస్తానంటే అది మనకి ఆశీర్వాదం. అది మనకి మేలు. బిడ్డకి ఐసీలో కూర్చోబెట్టి అప్పుడు ఆయన ట్రీట్మెంట్ చేసి బయట కూర్చొని రావాల్సినంత అవసరత మనం ఇవ్వకూడదని ప్రభు యొక్క క్రామను బట్టి జ్ఞాపకం చేస్తున్నాం. 51వ కీర్తనలో దావీదు కళ్ళకు దావీదు ఎలా కనిపించాడు, చాలా బాగా కనిపించాడు. నాతో వచ్చి నేను ఎలా మాట్లాడుతున్నాడు, ఏమైనా వంచిపోయాడా, ఏమైనా భయపడిపోయాడా, ఎలా ఉన్నా నాకు అన్నమాటకి చక్కగా పలకరిస్తున్నాడు. ఎప్పుడైతే నాకాను చేసిన పని ఏంటి అని అర్థమయ్యే రీతిలో ఆ గుర్రు పిల్ల ఆ ఉపమానాన్ని కథ చెప్పి అన్నప్పుడు ఏమవుతున్నాడు, ఆ కార్యం చేసిన వాడికి ఆ అన్యాయం చేసిన వాడిని మాత్రం ఆ ఊరే చేయాలి, చంపేయాలి, నడి చేయాలంటున్నాడు. ఆ వ్యక్తి నువ్వే అన్నప్పుడు తప్ప ఆ విషయం అర్థం కాదు. కానీ పాప మన కన్నకు బుద్ధితనం కలిగి చేస్తాం, కొరల కందేటట్లుగా చేస్తాం. పాపం మనల్ని మోసంలో కూర్చోబెడతాం, సులువుగా చిక్కులు పెట్టే పాపం. ఇది భ్రమ, పాపం భ్రమంలో తీసుకెళ్తాడు, మోసంలో తీసుకెళ్తాడు. మనకు తెలియదు మనం ఎలా ఉన్నాము, మనకి తెలియదు మనం ఎలా ఉన్నాము. అది తెలిసిన తర్వాత ఆ 51 చేస్తుందో ఆయన ఎలాంటి ప్రార్థన చేస్తాడు చూడండి. 51 మనం చదివితే ఇలా ప్రార్థన చేస్తాం, శుద్ధ హృదయం కలిగి చేయండి. ఏం కావాలంటే శుద్ధ హృదయం, అదే ఆయన ఆశిస్తున్నాడు. 17 వచనం మనసే దేవునికి ఇష్టమైన బలి. దేవ విరిగి నలిగిన హృదయం నీవు ఆలక్ష్యం చేయవు. 6వచనంలో నీవు అంతరంగంలో సత్యం కోరుచున్నా. ఏం కోరుతున్నాడట, సత్యం ఎక్కడ, అంతరంగంలో. అంతరంగంలో మనకి ఎవరో చెప్పాల్సిన అవసరంలా, దేవుని వాక్యమే. నిజంగా క్రైస్తవ జీవితము సవాలకరమైన జీవితం. లోకం ముక్కు మీద వేలేసుకుంటాం, ఎందుకు ఇలా ఉన్నాడు, ఎందుకు ఇలా ఉన్నాడు. అవును, దేవుడి సత్యం, దేవుడి పరిశుద్ధుడు, దేవుల్లో ఏ చీకటి లేదు, ఆయనలో ఏ మక్ష లేదు, ఏ అన్యాయం లేదు, పక్షపాతం లేదు, అబద్ధం లేదు, మోసం లేదు, వేషధారం లేదు. ఆయన ఎవరిని ఆయన అన్ని విషయాలు పరిపూర్ణుడు. అందుబడులుగా మనము అలవంగనక ఎవరితోటి వేషధారణ కాదు. అంతరంగంలో పరిశుద్ధతను ఆయన కోరుతున్నాడు, అంతరంగంలో సత్యాన్ని ఆయన కోరుతున్నాడు. కాబట్టి మొదట లోపల శుభ్రం చేసుకోవాలి, మొదట అంతరంగాన్ని శుభ్రం చేసుకోవాలి. ఆయన వద్దకి రావడానికి ముందు మన అంతరంగ స్థితి ఎలా ఉంటుంది, బై డిఫాల్ట్ మానవ హృదయం ఎలా ఉంది. హృదయం మోసకరమైంది, హృదయం ఘోరమైన వ్యాధి కలిగింది. అంటే స్వభావ సిద్ధంగా దుష్టత్వం ఆ చిన్నపిల్లలకి స్టార్ట్ అవుతుందని వాక్యం కలిగింది. మరి హృదయాలోచన బాల్యం నుంచి చెడ్డదే చెడ్డదే. దాని దేవుని వాక్యము చిత్తే, దేవుని వాక్యము సగు, దేవుని వాక్యము అర్థం, దేవుని వాక్యము కరిగి పరిశుద్ధ సరిచేది. అదేమి వాక్యము, ఆ వాక్యపు వేగలో మనం మనము పరిశుభ్రపరచుకోండి. యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తం ప్రతి పాపాన్ని కడుగుతుంది. ఆయన రక్తంలో కడుక్కోవటం అది మాత్రమే కాదు, కానీ ఆయన వెలుగు కూడా. ఆయన కడిగిన వాడే కాదు, ఆయన వెలుగేమిటి చూసటంలో లేదు. మనల్ని నీతిమంతులుగా మాత్రమే పిలవలేదు, మన జ్యోతులుగా కూడా పిలుస్తున్నాయి. కనుక పరిశుద్ధపరచబడ్డ మనము ప్రతిరోజు ప్రకాశించాల్సింది తప్ప చీకటికి పాపానికి ఎంత మాత్రము చాలు ఇవ్వకూడదు, చీకటి ఇవ్వగలిగిన దేవుని వాక్యం మాట్లాడదు. కాబట్టి మొదట అంతరంగం, మొదట లోపల మొదట లోపల శుద్ధం చేస్తే తర్వాత వెలుపల శుద్ధం చేస్తే మనం కాన్ఫ్లిక్ట్ని చూసి కదా, మొదట ఏది క్లీన్ చేయాలి, లోపల క్లీన్ చేయాలి, ఆ తర్వాత పళ్ళెం బయట క్లీన్ చేయాలి. అది మనం ఎరుగుని వారు. మరి మీ ఆత్మీయ జీవితంలో మొదట ఏది ప్రిపేర్ అవ్వాలి, అంతరంగం ప్రిపేర్ అవ్వాలి, లోపల శుభ్రం చేసుకోవాలి. బయట స్నానం చేస్తున్న బాగానే ఉంది, లోపల అందుకే దేవుని వాక్యము మనకు కలుగుతుంది. దేవుని వాక్యము దేవుని సన్నిధిలోకి వచ్చి ఒప్పుకొని యేసుక్రీస్తు ప్రభు నామములో ఒప్పుకోడు కడుక్కోడు. వాక్యం ద్వారా ప్రార్థన ద్వారా అంతరంగాన్ని ప్రతి రోజు మనం కడుక్కోవటము అది క్రైస్తవ ఆ జీవితానికి మేలు అనే విషయాన్ని వ్యాప్తం చేస్తున్నాం. రెండవ సంగతి కూడా చూపించి నేను సంతృష్టికోరుతున్నాను. మత్తయి సువార్త ఆరో అధ్యాయము 31-34 వచనాలు చదువుతున్నాం. మత్తయి సువార్త ఆరో అధ్యాయము 31-34 మనం చదివితే, కాబట్టి ఏమి తిందుము ఏమి తాగుదుము అని చింతించుకుడు. అన్ని జనులు వీటన్నిటి విషయమై విచారించరు, ఇవన్నీ మీకు కావాలని మీకు ఆలోచించడానికి తెలియదు. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. రేపటిలో చింతించుకుడి, రేపటి దినము దాని సంగతులకు చింతించును. ఏనాటికి మీరు ఆనాటికి చాలను. ఏ వెతకాలట మొదటిగా ఏ వెతకాలట? ఏం కావాలి మొదటిగా? ఏం తిందుమో ఏం తాగుతుందో మొదట భూ సంబంధమైనవా, మొదట తాత్కాలికమైనవా, మొదట పరలోక సంబంధమైనవా, మొదట శాశ్వతమైనవా అంటే అవును, మొదట పరలోక సంబంధమైన వాటిని భూ సంబంధమైన వాటిని కాదు. మొదట ఆ విషయాన్ని వెతకాలి. ఎటర్నల్ చీఫ్ని వెతకాలని దేవుని వాక్యం మనం హెచ్చరిస్తుంది. మొదట ఆయన రాజ్యాన్ని వెతకండి, మొదట ఆయన నీతిని వెతకండి, ఆ తర్వాత అవన్నీ దేవుడిస్తాడు. ఏం వెతకాలట మొదట ఆయన రాజ్యాన్ని, మొదట ఆమె నీతిని వెతకమని దేవుని వాక్యం మాట్లాడుతుంది. అన్ని జనులు ఏమి తిరుగుతారు? వారికి నిత్యత్వం తెలియదు, వారికి నిత్యత్వం గురించిన అవగాహన లేదు, వారు కేవలం భూలోక సంబంధులు, వారు కేవలం ఈ నాలుగు ఇన్ను నాలుగు ముఖ్యమైన ఈ బ్రతుకులో ఏదో కావాలని చెప్పి ఆశించేవారు. వారు అలాంటి వారు కనుక వారు భూలోక సంబంధమైన వాటి కొరకు వెంపర్లాడతారు. ఏం తిందుమో ఏం త్రాగుదుమో అని చింతించడం ఎవరు చేసుకున్నట? అన్ని జనులు వీటన్నిటి విషయం విచారించడం. ఉరుకులు పరుగులు ఎంత ఉన్నా సరిపోదు, ఎంత సంపాదించినా సరిపోదు, ఎంత తిన్నా తృప్తి ఉండదు. ఎంత దగ్గర పెట్టుకున్నావు కదా, మరి ఏం తీసుకెళ్తానో ఏమి ఉండదు. చిన్నప్పుడు స్టోరీస్ లో ఒక స్టోరీ జరుగుతున్నా, ఆ స్టోరీలో ఎలా ఉంటదంటే, వేటగాడు ఆ వేటకు వచ్చాడు, వేట పందిని కొట్టాడు, ఆ తర్వాత జింకను కొట్టాడు, ఆ పాము కలిసింది, వేటగాడు కూడా చనిపోయాడు. నాకు వచ్చింది ఏం కనిపించే, ఒక పక్క వేటగాడు శవం, మరొక పక్క పంది, మరొక పక్క జింక, ఇవన్నీ కనిపించే. ఏం చేద్దాం అనుకున్నాం, మొదటిగా ఆ బాణం ఉంటది కదా, ఆ బాణానికి ఆ చూలితో చేసిన దాన్ని తినాలనుకుంది. దాన్ని గురికేసరికి అది నక్కన కొడితే నక్క చేసింది. అలాగే మన జీవితం ఉంటుంది. అన్ని పుచ్చుకుంటాం, అన్ని సంపాదించుకుంటాం, ఏది పట్టుకుంటాము, ఏది మనకు మేలు చేసాం. తాత్కాలికమైన చిన్న చిన్నది ఎంత కావాలో అంతే. ఎందుకంటే ఏనాటికి ఆనాటికి చాలు. రేపటి గురించిన చింత వద్దు. తాత్కాలికమైన జీవితం పరదేశం యాత్రికులు. కాబట్టి పిల్లలా, దేవుని వాక్యం హెచ్చరిస్తున్నమాట, మొదట దేవుని రాజ్యం, మొదట పరలోక రాజ్యం, మొదట దేవుని నీతి, వాక్యమని రక్షణని ప్రభు యొక్క వాక్యం మనం సాక్షిస్తుంది. అలా కాకుండా భూలోకం కొరకు తాత్కాలికమైన వాటి కొరకు మనం చింతించే వారుగా ఉంటే దేవుడు తన వాక్యం ద్వారా ఒక మాట తిరుమలకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం తిరుమలకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 19వ వచనాన్ని మనం చదివితే 15వ అధ్యాయము 19వ వచనాన్ని మనం చదివితే ఈ జీవిత కాలం మొదటికే దేవుని వాక్యం పరలోకం మరణం తర్వాత జీవితం ఏమీ లేకుండా వాటి కొరకు మనం ఏమి పట్టించుకోకుండా వాటి కొరకు మనం ఏమి ఆలోచించకుండా ప్రిపేర్ కాకుండా ఈ జీవిత కాలం మట్టుకే మూడు నాలుగు ముచ్చటైన జీవితం ఎప్పుడు ముగిసిపోతుందో తెలియని జీవితం మా జీవిత కాలం 70 సంవత్సరాలు అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు అయినా వాటి వైభవం దుఃఖమే ఆయాసమే అది త్వరగా గతించిపోతుంది అన్నాడు 91 మోషే భక్తుడు. ఇందులో కనుగోడ అంతలో మాయనేపు ఆవిరి అంటాడు 51:4 ఉదయాన్ని పక్షి కనుగోడు సాయంత్రానికి వాడిపోయి అంటాడు. ఈ చిన్న జీవితం లోకానికైతే ఇదే గొప్ప జీవితం, ఇదే సర్వస్వం. ఇంతకు మించిన జీవితం లేదు క్రైస్తవుడు నిరీక్షణ కలిగిన ప్రజలు. యేసు క్రీస్తు ప్రభు భూలోకంలో లేడు, తండ్రి భూలోకంలో లేడు, దేవదూతుడు భూలోకంలో లేరు. భూలోకంలో మనం ఉన్నాం, మనం ఆయన కలుసుకోవాలి. ఆయన మరలా వస్తానన్నాడు, ఆయన ఉన్న స్థలంలో మనల్ని ఉంచడానికి తీసుకుని వెళ్తానన్నాడు. ఆయన కలుసుకోవడం కొరకు మనం ఆశతో ఎదురు చూడాలి, అదే మన నిరీక్షణ. అందుకొరకు ఎప్పటికప్పుడు తవ్వా అని వచ్చే సమయానికి లేదా నేను చచ్చే సమయానికి ఎలా ఉండాలి? నీ చేత అంగీకరించబడేవాడిగా ఉండాలి తప్ప నీ చేత ధృవీకరణ ఉండేవాడిగా మనం ఉండకూడదు అన్నదే కదా మన టార్గెట్. అందుకే దేవుని వాక్యం ఉంటుంది మొదటి కొన్ని పత్రిక 15:19 ఈ జీవిత కాలం మట్టుకే మనము క్రీస్తు నుండి నిరీక్షించి వారమైన మనుషులందరికంటే దౌర్భాగ్యం ధన్యులు కాదట, దౌర్భాగ్యమంట. 15వ అధ్యాయంలోనే 36వ వచనం చూడండి, ఓ అవివేకి అన్నాడు, దౌర్భాగ్యుడా అన్నాడు, అవివేకి అన్నాడు. మన ముందు చదువుకున్న వాక్యంలో 23వ అధ్యాయం మత్తయి సువార్తలో అయ్యో వేషధారి అన్నాడు. ఈ మూడు మాటలు ఎంత కఠినంగా ఉన్నాయి, వేషధారి, దౌర్భాగ్యుడా, అవివేకి. ఎవరినంటున్నాడు? లోక సంఘంది. మనమేం మారలేదు, మనమేం మారాలనుకోవట్లా, ఆయన మారమంటున్నాం అంతే. ఆయన అన్నాడు ఈ జీవిత కాలం ఒకటి, నీకు కావలసిన అంత ఇస్తాను, నీకు ఆయుష్కాలం లేదు, నేను ఇచ్చేంత ఉపయోగం. కాబట్టి నేను నీకు మరణం లేని జీవితాన్ని ఇస్తాను, అమరత్వాన్ని ఇస్తాను, శాశ్వత కాలం ఉండే భాగ్యాన్ని ఇస్తాను, నిత్యత్వాన్ని ఇస్తాను. అదే మా నిరీక్షణ. ఈ జీవిత కాలం మట్టుకే, ఈ జీవిత కాలం మట్టుకే అయితే ఆ దౌర్భాగ్యుడు అంటున్నాడు. అక్కడ ఇంకొక మాట ఉంటాడు, అక్కడ ఇంకొక మాట ఉంటాడు. 32వ వచనం చూడండి, 32వ వచనం మనిషి రీతిగా నేను ఎపిస్తులో మృగములతో పోరాడి ఎల్ల నాకు లాభం ఏమి, నిలిచిన యాపదని ఎడల రేపు చనిపోదుము గనుక చిందుము చాగుదుము మోసపోకుడి దుష్ట సాంగత్య మనిషి నడవని చేయను అన్నాడు. లోకస్తులైతే రేపేముంది, రేపు పక్కన చేస్తే చూడే ఇచ్చాడు హాఫ్ ఆన్సర్. ఈరోజు మనము సంతోషించాలి, స్థుతించాలి, ఆనందించాలి, ఎంజాయ్ చేయాలి అంటారు. ఎవరొస్తారా? 32లో ఉన్నాడు, మృగాలు అన్నాడు, జంతువులు అన్నాడు, బుద్ధి జ్ఞానం లేని జంతువులు, నోరు లేని జంతువులు. మనం జంతువులతో సమానం అంటున్నాడు. మరణం తర్వాత జీవితం కొరకు నిరీక్షణ లేకపోతే, నిత్యమైన వాటి కొరకు ఆశ లేకపోతే, నిత్యమైన వాటి కొరకు ఎదురు చెడకపోతే మృగాలు, దౌర్భాగ్యులు, అవివేకులు, వేషధారులు, వేషధారులు అని మాటలు మనం చదువుతున్నాం. ఇలా అర్థం చేసుకున్నాం. మొదటి వివాహం పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం చదువుకోవాలి. మొదటి వివాహం పత్రిక 2వ అధ్యాయం 15వ వచనాన్ని మనం చదివితే దీని వాక్యం అంటే, లోకములను లోకంలో ఉన్న వాటిని నేను ప్రేమింపు కూడా ఎంత స్పష్టంగా దేవుని వాక్యం మాట్లాడుతుందో. వద్దు వద్దు, ప్రేమించొద్దు, ఆశలు పెంచుకోవద్దు, చివరికి నిరాశ ఎదుగుతుంది, అన్నీ ఉండిపోతే అందుకు విడిగేసి వెళ్ళిపోతాను, వాటిని ప్రేమించొద్దు. మరి ఏం చేయాలట, పదిహేడు వచ్చింది, లోకమును దాని ఆశ గతించుకోవచ్చున్నది, కానీ దేవుని చిత్తాన్ని జరిగించున్నాడు. నిరంతరం ధన్యుడు, ధన్యుడు లోకాన్ని ప్రేమించకుండా దేవుని ప్రేమించుకోవాలి. దేవుని మొదట దేవుని రాజ్య, మొదట దేవుని నీతి, మొదట పరలోక విషయాలు, మొదట ప్రభు కార్యాలు. ధన్యులు, ధన్యులు అన్నమాట మనం చదువుతున్నాం. కాబట్టి ఎలా ఉన్నామో ఖర్చు చేసుకోవడం మంచి కలిసి రాసిన పత్రిక మూడవ అధ్యాయము ఒకటి రెండు వచనాలు చదువుకుందాం. కొలసీలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము ఒకటి రెండు వచనాలు చదివితే, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెతుకుది. అక్కడ క్రీస్తు దేవుని ఎప్పుడు పాశ్వమున కూర్చుని ఉన్నాడు, పైన ఉన్న వాటి మీద మరలా అదే మాట మాట్లాడుతున్నాడు. ఆయన నీకు అర్థం కాలేదా? అయితే మరలా తెలుసు, పైన ఉన్న వాటి మీదనే కాని భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకున్నది. ఎలాగా మీరు మృతుకు మృతుడి, మీ జీవం క్రీస్తుతో కూడా దేవుని దాచుకోబడి ఉన్నది. మనము మృతుకు ఉందో, మనకి రిజర్వేషన్ అయిపోయింది, మన పేరు జీవ గ్రంథంలో రాయబడ్డాయి, మనం ఎంత త్వరగా ఆ సీట్ ఆక్యుపై చేయాలో అన్నట్టుగా ఆ వెళ్ళిపోతే నేను ఉంటే నాకు పని చేయడానికి అవకాశం, ప్రూవ్ చేసుకోవడానికి అవకాశం. ఆయన వాటిని భూసంబంధమైన వాటిని కాదు, నిత్యమైన వాటిని తాత్కాలికమైనవి కావు అని దేవుని వాక్యము ఎంతో స్పష్టంగా మాతో మాట్లాడుతుందిగా. తెలుగు మాట్లాడే కాలం మన గ్రంథంలో తీసుకుందాం. మొదట లోపల శుభ్రం చేసుకోవాలి, మొదట దేవుని రాజ్యాన్ని వెతకాలి అన్నాడు. వాట్ ఈజ్ యువర్ ప్రయారిటీ? ఏది నీ ప్రాముఖ్యత? దేనికి నువ్వు విలువనిస్తున్నావు? దేని కొరకు నీ సమయం? దేని కొరకు నీ ధనం? దేని కొరకు నీ ఆరోగ్యం? దేని కొరకు నీ చింత? దేని కొరకు నీ ఆలోచన? దేవుడి నుంచి పరిశుద్ధి కొరక, ముఖ్యమైన దేవుని రాజ్యం కొరక. అయితే మనం ధన్యులో లేకపోతే దౌర్భాగ్యుడు, మృగము, అవివేకి, వేషధారి అన్న కఠినమైన మాటలు ప్రభు మాట మొదలెడుతున్నాం. మనంతరంగా పరీక్ష చేసుకుందాం. అతి కృప ప్రభు మనందరికి దయచేయను గాక.
Muted.
మనాజ చక్కని వర్తమానం అందజేసిన మహేష్ గారి ప్రభుత్వ చేస్తున్నాము. చక్కని సార్ మనం మంచి వాక్యం విన్నాము. అంతరంగ శుభ్రం చేసుకోవాలి. వెలుపడి శుభ్రం కంటే అంతరంగ శుభ్రం లేదు. దేవుని రాజ్యం గురించి చింత కలిగి పైన వాటిని వెతకాలని శ్రేష్ఠమైన విషయాన్ని తెలియజేస్తుండగా వాక్య పనిపిడితో దాసిగర్త కుటుంబము, ఆయన ఆరోగ్యము, ఆయన యొక్క పరిచయ నిమిత్తం ఆ దాసి రాకపోయే రక్షణ కలిగినట్లుగా ప్రేరేపించబడుతున్న మధ్యలో